സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓം.
ഏഴാം അധ്യായം, നാലാമ ശ്ലോകം.
ഭൂമിരാപോ നലോ വായുഃ ഖം മനോ ബുദ്ധിരേവ ച അഹങ്കാരയിതീയം മേ ഭിന്നാ പ്രകൃതിരഷ്ടധാ.
ഈ ജ്ഞാന വിജ്ഞാനമനേറ്റി പേരു കലിന അധ്യായంలో കൃഷ്ണ പരമാത്മ ആത്മസ്വരൂപാന്ని గురించి మనకు తెలియజేస్తున్నారు. అయితే ఉపనిషత్తులో చెప్పిన విధంగా కాకుండా మరొక పద్ధతిలో మనకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏ విధంగా అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నేను ఈ జగత్తుకి కారణం అన్నారు, ఈ సృష్టికి నేనే కారణం అని చెప్పారు. ఎటువంటి కారణం అని అన్నారు. కారణం రెండు విధాలు, ఉపాదాన కారణమని నిమిత్త కారణమని రెండు కారణాలు. ఏ విధంగానైతే కంసానివాడు, కుమ్మరివాడు, వడ్రంగివాడు వీళ్ళు నిమిత్త కారణమైనప్పటికీ ఉపాదాన కారణం వేరుగా స్వీకరించి ఆ యొక్క వస్తువును తయారు చేస్తారు. ఆభరణం కాని, మట్టి కుండలు కాని, వస్త్రం కాని, మనం ప్రపంచికంగా చూస్తే ఉదాహరణకి నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. అదేవిధంగా మరి పరమాత్ముడు తాను కారణమని చెప్పి అంటున్నాడు. కారణమైతే మరి ఆయన తన యొక్క సర్వజ్ఞత్వంతో జ్ఞానంతో ఈ సృష్టి చేశాడు అన్నప్పుడు ఎలా చేశాడు అనే ప్రశ్న వస్తుంది. ఎలా చేశాడు అనే ప్రశ్న వస్తుంది. మన పిల్లలు అడుగుతుంటారు, అమ్మ దేవుడు ఎక్కడున్నాడు అని. మనం ఏం చెప్తామంటే దేవుడు పైన ఉన్నాడు అంటాం. పైన అంటే ఎక్కడ అన్నాడు? స్వర్గలోకంలో ఉన్నాడు. ఇలా చెప్పేస్తాం. ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటాడు. ఏం చేస్తుంటాడు? సృష్టి చేస్తూ ఉంటాడన్నాడు. ఇలా మనం తెలిసినటువంటి సమాధానాలు చెప్తాం. ఇంకా పైపైన ప్రశ్నలు వేస్తే నోరు మూసుకో అంటాం. పిల్లల్ని ప్రశ్నలు వేస్తారు వాళ్ళు. పిల్లలు మనకంటే తెలియగలవాళ్ళు కదా. మనకు తెలియనప్పుడు ఏం చేస్తామంటే అవన్నీ అడగకూడదు ఇంకా అంతకంటే అని చెప్తాం, ఆపేస్తాం, అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎదిగిన తర్వాత తెలుస్తుంది మనకెంత జ్ఞానం ఉందో వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఇంకా తర్వాత అడగరు, ఎందుకులే అమ్మని నాన్నని ఇబ్బంది పెట్టడం పాపం అని చెప్పి వాళ్ళు అడగరు. సరే, అది అలా ఉంచండి. ఈ పరమాత్మ కృష్ణ చెప్తున్నారు, నేను ఈ జగత్తుకి కారణం, ఈ జగత్తంతా కూడా భూమి ఆపహ అనలహ వాయు ఖం ఇవన్నీ కూడా రావడానికి కారణం నేనే అంటున్నారు. ఈ నేనే అంటే ఎట్లా? ఆయన మనం ఆ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటారు చూడండి, ఆ లైన్స్కి మధ్యలో ఏదో ఉంది విషయం. ఆ విషయాన్ని బయటికి తేవాలి మనం. మనం కూడా ఒక మాట మాట్లాడేటప్పుడు దాని వెనకాల ఏదో విషయం ఉంటుంది. అసలు మనం అర్థం చేసుకుంటామా లేదా? అసలు విషయం బయటికి చెప్పం, కానీ ఆ వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని గ్రహిస్తాం. ఉదాహరణకి క్లాస్ అయిపోగానే బయటికి వెళ్ళంగానే మిమ్మల్ని ఒకళ్ళు అడుగుతారు, ఇంకొక స్టూడెంట్, మీరు ఎటు వెళుతున్నారండి అని అడుగుతారు. మీరు ఎటువైపు వెళుతున్నారండి అని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్తారంటే నేను ఎటు వెళుతున్నానో చెప్పరు. ఏం చెప్తారు? మిమ్మల్ని డ్రాప్ చేయమంటే నేను చేస్తాను అని అడుగుతారు. మీరు నన్ను డ్రాప్ చేయమని చెప్పి ఆవిడ ఏమన్నా అడిగిందా? మిమ్మల్ని అడగలేదుగా. మీరు ఎటు వెళుతున్నారండి అని అడిగింది. మీరు ఎటు వెళుతున్నారండి అని అడిగినప్పుడు వాక్యం సెంటెన్స్ ఏమున్నది దానికి కదా మీరు సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పకుండా మీరు ఒకటి చెప్పారనుకోండి, ఇంకా తర్వాత మళ్ళీ ఆలోచన డైలాగ్స్ ఎంతసేపు వేస్ట్ ఎందుకు, మీరు టైం మీద ఆల్రెడీ వెళ్ళాలి, మీరు నేను మిమ్మల్ని దించాలంటే నేను దించుతానని చెప్పి అనేస్తారు వెంటనే. చూసారా, అంటే గ్రహించేశారు ఆవిడ మనస్సులో ఏమున్నది అని. ఎలా గ్రహించారు, అడగకుండానే ఎలా గ్రహించారండి, గ్రహిస్తారు. అట్లాంటి విషయాలు ఎన్నో గ్రహిస్తారు భార్యాభర్తలు మాట్లాడేటప్పుడు. మాటలకు అర్థాలే వేరులే అంటారు చూసారా, కనుక అర్థం ఏదో ఉంటుంది లోపల. అదేవిధంగా ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ నిగూఢంగా విషయాన్ని చెప్తున్నారు. ఏమిటంటే ఈ సృష్టి అంతా కూడా చెయ్యడానికి రావడానికి కారణం నేనే, ఎలా వచ్చింది అంటే నా మాయాశక్తి చేత. నాకు మాయాశక్తి ఉన్నది, ఆ మాయాశక్తే అపరా ప్రకృతి అని పేరు. నా స్వరూపం వచ్చి పరాప్రకృతి అని ముందు అపరా ప్రకృతి గురించి చెప్తున్నారు. మూడు వాక్యాలు చెప్పాను క్రిందటి వారం. దేవుడే ఈ సృష్టి చేశాడు, దేవుడే ఈ సృష్టి చేశాడు. ఫస్ట్ దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాలి. దేవుడు ఉన్నాడు, గాడ్ ఎగ్జిస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్. దేవుడు ఉన్నాడు రెండో స్టేట్మెంట్. దేవుడే ఈ సృష్టి చేశాడు, గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్. మూడవది గాడ్ బికేమ్ ద వరల్డ్. దేవుడే ఈ సృష్టిగా కనపడుతున్నాడు, దేవుడే ఈ సృష్టిగా మారాడు. మూడో స్టేట్మెంట్. నాలుగో స్టేట్మెంట్ ఏమిటి, ఆయనే సృష్టిగా మారడం వలన, ఈ జగత్తుగా మారడం వలన ఈ జగత్తంతా కూడా ఆయన స్వరూపమే. వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. గాడ్ ఎగ్జిస్ట్, గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, గాడ్ బికేమ్ ద వరల్డ్, వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. కొంచెం లాజికల్ గా, కొంచెం రీజనబుల్ గా సెన్స్ ఉన్నది ఈ సెంటెన్స్ లో. జస్ట్ మరి బ్లైండ్ గా మనం స్టేట్మెంట్ చేయడం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టించాడు, దేవుడే ఈ సృష్టిగా మారాడు, కనుక సృష్టి అంతా కూడా భగవత్మయం, ఈశ్వరమయం. అందుకని ఉపనిషత్ చెప్తుంది, ఈశావాస్యం ఇదం సర్వం. ఈ సర్వం భగవన్మయం. ఎలా అండి అంటే, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్ దశాంగుళం పురుష ఏవేదగం సర్వం యత్ భూతం యశ్చ భవ్యం ఉతామృత స్వశేషానః. తర్వాత బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరూతదస్య యద్వైశ్యః పద్భ్యాహం శూద్రో అజాయత. ఇది విశ్వరూపం. ఈ విశ్వమే ఆయన శరీరం. ఆయన ఈ సృష్టిలో ఉన్నాడు. మన తలలన్నీ కూడా ఆయన తలలే, మన చేతులన్నీ ఆయన చేతులు. సహస్రాక్ష సహస్ర బాహు సహస్రపాద్, అందరి కాళ్ళు ఆయన కాళ్ళే, అందరి చేతులు ఆయన చేతులే, అందరి తలలు ఆయన తలలే. ఆయన అలా కనపడుతున్నాడు అంటుంది శాస్త్రం. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం తపస్సు చేయాలి. తపస్సు అంటే సాధన, అభ్యాసం, చింతన, ప్రయత్నం. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ జగత్తంతా కూడా పరా అపరా, పరాప్రకృతి అపరా ప్రకృతి. ఈ జగత్తు మొత్తం కూడా రెండు అంశాలతో నిండి ఉన్నది. ఇంగ్లీష్లో స్పిరిట్ అండ్ మ్యాటర్ అంటారు, పరాప్రకృతి అపరాప్రకృతి. ముందు అపరాప్రకృతి చెప్తున్నారు ఈ శ్లోకంలో, తర్వాత శ్లోకంలో ఐదవ శ్లోకంలో పరాప్రకృతి చెప్తారు. కనుక ఆ పదాలు మీరు అలాగే చదివి అర్థం చేసుకుంటే ఏం తెలీదు. దాని వెనకాల గురువు కావాలి. ఆచార్యవాన్ పురుషో వేద, గురువు ఉన్నవాడే తెలుసుకోగలడు. ఎందుకంటే గురువు దగ్గర ఉంటుంది కీ. ఆ వర్డ్స్ని ఎట్లా ఓపెన్ చేయాలి అనే కీ గురువు దగ్గర ఉంటుంది. ఎలా చెబితే అర్థమవుతుందో గురువు గారికి తెలుస్తుంది. పుస్తకాల్లో అవన్నీ ఉండవు, అందుకే ఇన్ బిట్వీన్ లైన్స్ అన్నాను ఇందాక. పుస్తకాల్లో ఆ అర్థాలన్నీ ఉండవు, కానీ గురువు గారు చెప్తారు. మన పిల్లలు ఫిజిక్స్ కెమిస్ట్రీ పుస్తకాలు చదివి పాస్ అవుతున్నారా, గురువు దగ్గరికి వెళ్ళి చదివి పాస్ అవుతున్నారా? టీచర్ దగ్గరికి వెళ్ళి చదివి పాస్ అవుతారు. ఏం పుస్తకం చదివి పాస్ అవ్వచ్చుగా చెప్పండి, పుస్తకంలో ఉన్నదే కదా ఆయన చెప్పేది. పుస్తకాన్ని చదివే కదా ఆయన చెప్తారు, లైన్ బై లైన్ చదివి ఆయన చెప్తారు. దానికి అక్కడికి ఎందుకు వెళ్ళడం, తనే చదవచ్చు కదా. అంటే మన పిల్లల్ని మరీ వెతికల్లా, మంచి టీచర్, మంచి లెక్చరర్, మంచి ప్రొఫెసర్ వాళ్ళదంతా చూసి మరీ బయోడేటా అంతా చూసి మరీ సెలెక్ట్ చేస్తాం. ఎందుకండి, పుస్తకం ఉన్నంత మాత్రాన జ్ఞానం రాదు. ఆ పుస్తకంలో విన్న విషయాన్ని అన్ఫోల్డ్ చేయగలగాలి, చెప్పగలగాలి, వివరణ చెయ్యాలి. అలా చేసే సామర్థ్యం ఆ యొక్క గురువుకే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని ఇందాక చాందోగ్యోపనిషత్తులో ఏం చెప్పారు యుద్ధాలకుల వారు, ఆచార్యవాన్ పురుషో వేద. కనుక ఇప్పుడు గురువు ముఖంగా మనం తెలుసుకోవాలి అని, కృష్ణ పరమాత్మే గురువు మనకు, జగద్గురువు. ఆ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏమని, ఈ జగత్తంతా కూడా రెండు తత్వాలున్నాయి, పరాప్రకృతి తత్వం, అపరాప్రకృతి తత్వం. ఈ పరాప్రకృతి అనేటువంటిది చేతన తత్వం, క్రిందటి వారం చెప్పాను. ఈ పరాప్రకృతికి అపరాప్రకృతికి ఏమిటి భేదం అనే విషయం చెప్తాను అని చెప్పి ముగించేశాను పోయిన వారం. పరాప్రకృతి అనేటువంటిది చేతన ఆత్మతత్వం, చేతన ఆత్మతత్వం. అపరాప్రకృతి అనేటువంటిది జడం, అచేతనం. క్వైట్ ఆపోజిట్, పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇది చేతనం, చైతన్యతత్వం, కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో, సెన్షియంట్ అంటారు. అపరాప్రకృతి, అచేతనం, జడం. రెండవ భేదం ఏమిటంటే ఈ పరాప్రకృతి నిర్గుణం, గుణాలు లేవు దానికి. సత్వ, రజస్సు, తమస్సు గుణాలు లేనటువంటి తత్వం పరాప్రకృతి. అపరాప్రకృతి అనేటువంటిది సగుణం, సత్వ రజస్తమో గుణాత్మిక మాయా అస్తి. మాయా అపరాప్రకృతి, మాయాకి అపరాప్రకృతి అని పేరు. మూడు గుణాలు ఉంటాయి, ఏ దేనికైతే మూడు గుణాలు ఉన్నాయో అది అపరాప్రకృతి. సత్వ రజస్తమో గుణాత్మిక మాయా సగుణ తత్వం అపరాప్రకృతి అస్తి. సగుణం ఇది నిర్గుణం. మూడవ లక్షణం ఏమిటంటే ఈ పరాప్రకృతి మార్పు చెందదు, నిర్వికారం, ఎప్పుడు మార్పు చెందకుండా ఉంటుంది. ఈ అపరాప్రకృతి అనేది మార్పు చెందుతూ ఉంటుంది, సవికారం, నిర్వికారము, సర్వికారము, వికారం చెందడం, మోడిఫికేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది మూడవ లక్షణం, మూడవ భేదం ఈ రెండింటికి. నాలుగవ భేదం ఏంటంటే ఈ పరాప్రకృతి స్వతంత్రంగా ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉండదు. స్పిరిట్ అంటారు ఇంగ్లీష్లో, ఆత్మ, స్పిరిట్, కాన్షియస్నెస్, అనేక పేర్లు ఉన్నాయి. ఈ అనాత్మకి మ్యాటర్ అని పేరు ఇంగ్లీష్లో, మ్యాటర్. ఇది మ్యాటర్ అని చెప్పంగానే ఒకవేళ పరాప్రకృతి ఎనర్జీ ఏమోనండి అని అనిపిస్తుంది మనకు, ఎనర్జీ కాదు. మ్యాటర్ అనేది ఏముంది, మోషన్లో ఉన్న ఎనర్జీ. ఎనర్జీ అనేది మోషన్ లేనటువంటిది ఎనర్జీ, కదలనటువంటిది ఎనర్జీ అయితే, కదిలేటటువంటిది అంటే కదలడం అంటే మార్పు చెందేటటువంటిది మ్యాటర్ అంటారు. అంతే, ఈ యొక్క పరాప్రకృతి ఎనర్జీ కాదు, మ్యాటర్ కాదు, ఇది ఒక శక్తి. ఎనర్జీ అంటే శక్తి. నేను మాట్లాడకుండా ఉంటే అది శక్తి, మాట్లాడే శక్తి లోపలుంది, మాట్లాడితే అది ఇట్ మేనిఫెస్ట్ అవుట్ సైడ్, అది మ్యాటర్ అంటారు. పరాప్రకృతి ఎనర్జీ కాదు, మ్యాటర్ కాదు, రెండిటికీ వేరైనటువంటిది. కనుక ఇది ఈ యొక్క నిర్గుణ చైతన్యం అంది, స్వతంత్రంగా ఉంటుంది. ఇది పరతంత్రం. ఎట్లాగైతే బల్బు ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడుంది, బల్బు బల్బుగా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడాలా, లేదా ఫ్యాన్ ఫ్యాన్గా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడాలి. ఎలక్ట్రిసిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది, ఉండాలంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీగా ఉండాలి అంటే దేని మీద ఆధారపడి ఉంటుందా, దేని మీద ఆధారపడి ఉండదు. అదేవిధంగా ఈ పరాప్రకృతి అనేది కూడా దేని మీద ఆధారపడి ఉండదు, స్వతంత్రంగా ఉంటుంది. దాన్ని ఇందాక చాందోగ్యోపనిషత్తులో సత్ అన్నాం, సద్బ్రహ్మ, సచ్చిదాత్మ పరాప్రకృతి. దేని మీద ఆధారపడి ఉండదు, ఎప్పుడూ ఉంటుంది, ఎల్లవేళలా ఉంటుంది స్వతంత్రంగా. కానీ ఈ మాయాశక్తి స్వతంత్రంగా ఉండలేదు, పరతంత్రం. బ్రహ్మము మీద ఆధారపడి ఉన్నది, దానికి స్వతంత్ర సత్తా లేదు. మనకు తేలిగ్గా అర్థం కావాలి అంటే, మీ నీడ మీరు లేకుండా ఉంటుందా? మీ నీడ పరతంత్రం. మీరు స్వామిని నీడ ఉంటేనే నేను ఉంటాను అని అంటారా? స్వతంత్రం. ఇప్పుడు అర్థమైంది కదా, మాయ కూడా నీడ లాంటి స్వతంత్రంగా ఉండలేదు, పరతంత్రం. కానీ నేను అసత్తు పరాప్రకృతి అనేటువంటిది ఆత్మ చైతన్యం స్వతంత్రంగా ఉంటుంది. లాస్ట్ వన్, ఈ పరాప్రకృతి సత్యం, అపరాప్రకృతి మిథ్య. సత్యం కాదు అని అర్థం మిథ్య. మిథ్య అంటే ఏమిటంటే కంటికి కనపడుతుంది కానీ సత్యం కాదు. మిథ్య అనేది, మిథ్య అనే దానికి కంటికి కనపడుతుంది కానీ సత్యం కాదు. కనుక ఆ మిథ్య అనేటువంటిది సత్యం కాదు. ఈ మాయాశక్తి అంటే ఇప్పుడు ఎలాగైతే మీ నీడ సత్యం కాదు, అది మిథ్య ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ మాయా అంతే, ఈ నామరూపాలన్నీ కూడా ఉన్నట్లుగా కనపడతాయి కానీ సత్యం కాదు. తర్వాత కొంతకాలానికి పోతాయి అవి. నిద్రలో మనం అన్నీ మర్చిపోతాం, ఏం కనపడం ఒక్కటి కూడా. అది సత్యం అయితే అక్కడ కూడా ఉండాలి కదా, కనపడటం లేదే. ఈ శరీరం, ఈ రూపం, ఈ పేరు, ఇవన్నీ గుర్తుండటం లేదే. కనుక అది మిథ్య. కానీ నేను చైతన్యం, నేనున్నాను నిద్రలో కూడా, అది పరాప్రకృతి. నిద్రపో అవస్థలో ఉన్నాను, మెలకులో ఉన్నాను, కలలోనూ ఉన్నాను, స్వతంత్రంగా ఉన్నాను. కానీ జాగ్రత్త అవస్థలో స్వప్న అవస్థ లేదు, స్వప్నంలో నిద్రావస్థ లేదు, నిద్రలో జాగ్రత్త లేదు. స్థూల శరీరం లేదు, స్వప్నంలో సూక్ష్మ శరీరమే పనిచేస్తున్నది. జాగ్రత్తలోనే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం పనిచేస్తున్నాయి. నిద్రలో స్వప్న శరీరము లేదు, స్థూల శరీరము లేదు. నిద్రలో ఉన్నారు మీరు, ఉన్నారా లేదా? ఏ శరీరంలో ఉన్నారు మీరు? ఉన్నారని మీకు తెలుసా? తెలియదు కదా. కనుక స్వతంత్రం, సత్యం, నిర్గుణం, నిర్వికారం, పరమాత్మతత్వం, పరాప్రకృతి, ఇవి భేదాలు. ఇంతవరకు తెలిసిన తర్వాత ఇప్పుడు శ్లోకానికి రండి. భూమి ఆపహ అనలహ వాయు. ఇంకొక విషయం కూడా చెప్పాను క్రిందటి వారం, మళ్ళీ గుర్తు చేస్తాను. పరమాత్ముడే ఈ జగత్తుకు కారణం అన్నాము, నిమిత్త కారణం. ఆయనే ఉపాదాన కారణం అని కూడా చెప్పుకున్నాం. అవునా? ఎలాగైతే మనం నిద్రపోయేటప్పుడు కళ వస్తుంది, కళ చూసేటప్పుడు మనం ఆ కళలో వస్తువులు నేనే, కళను సృష్టించిన వాడిని నేనే, నేనే ఉపాదాన కారణం, నేనే నిమిత్త కారణం నా స్వప్నానికి. ఒక సాలెపురుగు ఉదాహరణ చెప్పాను, ఉపనిషత్తు ఉదాహరణ. మన సొంత అనుభవం ఉదాహరణ చూడండి. మనం కలకనేటప్పుడు కళ ఎవరు సృష్టించాడు? నేనే. కళలో పదార్థాలు, చూసిన పదార్థాలు కోసం వాటిని సృష్టించడానికి కోసం బయటికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎలా సృష్టించారు? మీరే ఆ వస్తువుగా మారారు. మీ మనస్సే ఆ వస్తువుగా, ఆ వస్తువుగా కనపడుతున్నది మీ మనస్సే. మీ మనస్సే ఆ వస్తువుగా కనపడుతున్నది కానీ మీరు ఆ వస్తువు కోసం బయటికి వెళ్ళి తీసుకురాలి కళలో. ఎలా ఆ వస్తువు వచ్చిందంటే మీరే సృష్టి చేశారు. మనమే సృష్టి చేసి కళని, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై డ్రీమ్ అండ్ ఐ బికమ్ ద క్రీచర్ ఆఫ్ మై డ్రీమ్, కళను నేనే సృష్టించుకొని ఆ కళను చూసి భయపడేవాడిని కూడా నేనే. నైట్ మేర్ అంటారు, చూసారా? నువ్వే కదరా కళకన్నావు, పీడకల వచ్చిందండి, పెద్దగా అరుస్తాడు కళలో. నువ్వే సృష్టి చేసుకొని నువ్వే ఎందుకు అరుస్తున్నావు అంటే, ఆ నేను సృష్టి చేశానని మర్చిపోయినా, నేను నాకు గుర్తులేదన్నా. చూసారా, కళలో నువ్వు ఎలాగైతే కళ సృష్టి చేశావో వేరే ఉపాదాన కారణం లేకుండా, భగవంతుడు కూడా ఈ యొక్క సృష్టిని తన మాయాశక్తి చేత సృష్టి చేసి తానే ఆ యొక్క మాయందు ప్రవేశిస్తాడు. చైతన్య రూపంగా, చైతన్యంగా తన చిదాభాసాన్ని ఇచ్చి పరాప్రకృతి ఈ మాయకి చైతన్యాన్నిచ్చి ఆ మాయని, మ్యాటర్ని పనిచేసేటట్టు చేస్తుంది. అలా చేసేటప్పుడు ఆ వెనక ఉన్నటువంటిది కంటికి కనపడదు మనకు. ఎలక్ట్రిసిటీగా కనపడుతోందా? ఫ్యాన్ కనపడుతోంది, లైట్ కనపడుతోంది. కానీ ఎంతమందికి మనకు ఎలక్ట్రిసిటీ అని జ్ఞాపకం ఉంటుంది? ఏం కంపెనీ ఫ్యాన్ అని చూస్తాం, ఏ టైప్ ఆఫ్ బల్బ్ ఇది అని చూస్తాం, మన మనస్సు ఎక్కడన్నా ఎలక్ట్రిసిటీ మీదకి వెళుతున్నదా? వెళదు. కంటికి కనపడే దాని మీదనే పోతుంది. పరాంజికాని వితరణ స్వయంభూ పరాం పశ్యతి న అంతరాత్మన్. లోపల ఉన్నదాన్ని గ్రహించం సహజంగా. ఇక్కడ అంతే. ఆ పరాప్రకృతి అనే దాని వలన ఈ అపరాప్రకృతి నామ రూప పంచభూతాలతో చేయబడిన శరీరం, ఇది రావడానికి ముందు ఇది స్థూలం. ఇది రావడానికి ముందు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నేను ఐదు భూతాలని సూక్ష్మ భూతాలను సృష్టి చేశాను. ఫస్ట్ భూమి, ఈ భూమిని ఆపహ నీరు, అనలహ అగ్ని, వాయు గాలిని, ఖం ఆకాశాన్ని సృష్టించాను. సూక్ష్మమైనటువంటి వాటిని కంటికి కనపడం, ఇంకా కంటికి కనపడేట్టుగా రాలే. తర్వాత మనహ బుద్ధి అహంకార. మనస్సు అంటే ఇదంతా ఇంటర్మీడియరీ సృష్టి అంటారు. ఈశ్వరుడు ఉన్నాడు, ఇంకా ప్రపంచం రావాలి సృష్టిలోకి. ఇది రావడానికి ముందు మనం పిండి కలిపి పెట్టుకుంటాం. చూసారా, గోధుమ పిండి ఉంది, డబ్బాలో ఉంది. ఆ డబ్బాలో తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి పెట్టాం, ఇంటర్మీడియరీ స్టేజ్. తర్వాత ఏం చేస్తారు, పూరీగా ఒత్తి నూనెలో వేస్తారు. తర్వాత దానికి కూర అంతా చేసి ప్లేట్లో పెడతారు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఆనందంగా తింటారు. అలా రావడానికి ముందు పిండి కలిపి పెట్టుకోవాలి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ, స్వామిని ఎందుకు అవి చెప్తారు, ఆకలి అవుతుంది. మధ్యలో పెట్టుకుంటామా లేదా, ఫ్రిడ్జ్ తీసి మీ ఇంటికి పోయి చూసి చూడండి, పిండి ఉంటుంది ఇంట్లో డబ్బులు ఫ్రిడ్జ్లో. ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు. ఆ పిండిని తినలేం కదా, దాన్ని ఇడ్లీగా చేయాలి, ఆవిరిలో పెట్టాలి, ఉడకాలి. అదేవిధంగా ఈ యొక్క స్థూల సృష్టి, మన కనపడే సృష్టి రావడానికి ముందు ఈ నాలుగవ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పేది సూక్ష్మ సృష్టి, ఇంటర్మీడియరీ స్టేజ్ అంటారు. మనహ, మనస్సు అనేది అవ్యక్తం అని పేరు సాంఖ్య శాస్త్రంలో చెప్పిన ప్రకారం. బుద్ధి మహత్తత్వం అని పేరు. మనం ఏదైతే బుద్ధి అంటామో సాంఖ్య శాస్త్రంలో మహత్తత్వం అంటారు. అహంకార మూడవది. అహంకారం అంటే మూల ప్రకృతి లేక అవిద్య అని పేరు. మూల ప్రకృతి లేక అవిద్య. ఇప్పుడు మొత్తం ఎన్నైనాయి, అష్టధా భిన్న ఇమే ఇయం మే ప్రకృతి, ఇది నా యొక్క శక్తి అంటున్నారు. ఈ సృష్టి అనేటువంటిది నా యొక్క ప్రకృతి, నా నేచర్ అంటున్నారు. అంటే ఎక్కడెక్కడైతే పరాప్రకృతి ఉంటుందో అక్కడక్కడ అపరాప్రకృతి ఉండి తీరుతుంది. మీరు ఎక్కడెక్కడైతే ఉంటారా, మీ నీడ పడుతుందా లేదా, వెళ్ళిపో వెళ్ళిపో అంటే పోతుందా నీడ? మీ నీడ చూడండి, ట్రై చేయండి. మీ నీడే కదా, మీ మంచి ఉదాహరణ. మీ నీడని మీ నుంచి వేరు చేయండి. ఎంతో కొంత షాడో ఉంటుంది ఖచ్చితంగా, మీకు కనపడకపోవచ్చు. ఇప్పుడు మీ మెడకాయ, మీ తలకాయ నీడ నేను చూస్తున్నాను ఇక్కడి నుంచి. మీ ఫేస్ నీడ మీ మీద పడుతున్నది, మీరు వేరు చేయగలరా? ఇయం మీ ఈ నీడ నా యొక్కది, నాది అంటారా లేదా? నా నీడ. సినిమా పాట కూడా ఉంది కదా, నిన్ను వీడని నీడను, నిన్ను వీడని నీడను నేనే అన్నారు. పెద్ద హిట్ సాంగ్ అప్పుడు ఆ రోజుల్లో. భయం పాట అనేవాళ్ళు, అది వస్తే భయం. నిన్ను వీడని నీడని నేనే అంటే ఎంత అర్థం ఉంది అందులో, వేదాంత అర్థం చెప్పుకోవాలి మనం. నేనైతే అన్ని సినిమా పాటల్లో వేదాంత అర్థమే కనపడుతుంది నాకు. అంతకుముందు ఇంకో పాట కూడా చెప్పాను కదా, నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, నీవు నేను, నేనే నువ్వు, నువ్వే నేను. అదొక సినిమా పాట, అది సత్యమే కదా. వేదాంత పరంగా చూస్తే అద్భుతం. తర్వాత ఏం చెప్తున్నాను ఇప్పుడు, సినిమా పాటలోకి వెళ్ళిపోయినాం. ఈ విషయం ఏం చెప్తున్నాను ఇప్పుడు, సినిమా పాటల్లోకి వెళ్ళిపోయేటప్పటికి ట్యూన్లో పడిపోయినాం. నీడ, ఈ నీడని మీ నీడ నుంచి మీరు వేరు కాలేరు. అదేవిధంగా పరాప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ అపరాప్రకృతి ఉంటుంది, మాయాశక్తి ఉంటుంది. ఆ మాయే ఈ అష్టధ ఎనిమిది విధాలుగా ఉంటుంది అన్నారు. ఆ ఎనిమిది విధాలు చెప్పేశారు ఇంతవరకు. చెప్పిన తర్వాత ఈ అహంకారం ప్రకృతి, మూల ప్రకృతి, అవిద్య అనేటువంటిది కూడా ఇవన్నీ ఇంకా వ్యక్తం కాలే, స్థూల రూపానికి రావాలి. అవి రావడానికి ఇంకా టైం ఉందన్నమాట. వెంటనే రావు కదా, అది ఉడకాలి కదా. గ్రాసిఫికేషన్ అంటారు, పంచీకరణం అంటారు. సత్కర్మజన్యం, భోగ ఆయతనం, అవన్నీ రావాలి, పంచీకరణం కావాలి, అప్పుడు వస్తుందన్నమాట స్థూలం. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ. తర్వాత శ్లోకం చదువుతాం. అష్టధ అన్నారు, అందుకని ఎనిమిది విధాలుగా నేను వ్యక్తం అవుతాను అన్నారు. అయితే పరాప్రకృతి గురించి చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఐదో శ్లోకంలో. ఇంతవరకు అపరాప్రకృతి చెప్పారు. ఈ ఎనిమిది విధాలుగా ఉన్నటువంటిది నా అపరాప్రకృతి, నా శక్తి, నా పవర్ అంటున్నారు కృష్ణ పరమాత్మ. మరి పరాప్రకృతి ఏమిటంటావా, చెప్తాను విను అన్నారు.
అపరేయమిత స్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహోం యేదం ధార్యతే జగత్.
చాలా ముఖ్యమైన శ్లోకం, మహావాక్య శ్లోకం అని చెప్పవచ్చు. ఫస్ట్ మొదటి లైన్ లో ఏం చెప్తున్నారు, మే పరాం ప్రకృతిం విద్ధి అన్నారు. రెండవ లైన్ మహావాక్యం. మహావాక్యం అంటే ఏమిటండి అన్నారు. మహావాక్యమా అని, పెద్ద వాక్యమా అన్నారు, కాదు చిన్న వాక్యం. తత్వమసి చిన్న వాక్యం అన్నారు. మహావాక్యం అంటే ఏ వాక్యమైతే పరమసత్యాన్ని తెలుపుతుందో అది మహావాక్యం. అది ఉపనిషత్తులో చెప్తాను, దానికంటే ఎక్కువ చెప్పను ఇక్కడ. ఉపనిషత్తులో చూసాం మనం, తైత్రీయం, మాండుక్యం, ముండక, అన్ని ఉపనిషత్తులో చెప్పాను మహావాక్యం అంటే ఏమిటని. ఈ మొదటి లైన్లో ఏం చెప్తున్నారంటే, హే అర్జున, నా పరాప్రకృతిని నువ్వు తెలుసుకోవలసినది. మే పరాం అంటే నా పరాప్రకృతిని. ఇంతవరకు ఈ అపరాప్రకృతి నా ప్రకృతి అని చెప్పాను. అయితే నాలో ఇంకా పరాప్రకృతి అనేటువంటిది ఉన్నది, నాలో కాదు, నేనే పరాప్రకృతిని, ఈ అపరాప్రకృతి నా నీడ లాంటిది. ఆయన చెప్పలే నీడని, నేను చెప్తున్నా మీకు అర్థం కావడానికి. ఇప్పుడు మీరు ఏం చెప్తారు, నా నీడ అన్నారు. ఇంతవరకు నా నీడ గురించి చెప్పాను, ఇప్పుడు నేను చెప్పాలి, నా గురించి చెప్పాలా లేదా? నా నీడ గురించి చెప్పిన తర్వాత నా గురించి చెప్పాలా లేదా? అపరాప్రకృతి నా నీడ లాంటిది, దాని గురించి చెప్పాను. నా అపరాప్రకృతి ఎనిమిది విధాలుగా వ్యక్తం అవుతుంది అని చెప్పాను. మరి నేనెవరిని? నేను పరాప్రకృతిని అంటున్నారు కృష్ణ పరమాత్మ. నా పరాం విద్ధి, పరాం ప్రకృతి. చూసారా ఎక్కడండి పరాప్రకృతి ఉన్నది అని అడుగుతారు మీరు. శ్లోకంలో ఉంది. ఎక్కడి నుంచి చెప్తున్నారు పరాప్రకృతి అపరాప్రకృతి అని? ఎక్కడా లేవే అనుకుంటాం మనం. ఈ ప్రకృతి ఎక్కడో ఉంటుంది, పరాం ఎక్కడో ఉంటుంది, పరాం ప్రకృతిని కలపాలి మనం. పరాప్రకృతి మరి మొదటిది ఏమిటయ్యా అన్నారు. ప్రకృతిని మాత్రం చెప్పారు ఇందాక, అది అపరా అన్నారు. ఇయం అపరా విద్ధి ప్రకృతి అన్యత్ పరాం ఇది విద్ధి. మొదటి లైన్ లో ఇది టైటిల్. టైటిల్ అంటే జ్ఞాన విజ్ఞాన యోగం, టైటిల్ వేరు. ఆ జ్ఞాన విజ్ఞాన యోగం సబ్జెక్ట్ చెప్పాలి అంటే స్పిరిట్ మ్యాటర్, స్పిరిట్ మ్యాటర్ అంటారు కదా. ఇక్కడ పరాప్రకృతి అపరాప్రకృతి అని చెప్తున్నారు. అపర అపరా ఇయం, ఇయం అంటే ఏమిటి? ఈ నాలుగవ శ్లోకంలో నేను చెప్పింది ఏదైతే ఉందో, ఎనిమిది విధాలుగా ఉన్నటువంటి నా శక్తి ఏదైతే ఉన్నదో ఆ నాలుగవ శ్లోకంలో చెప్పింది ఇయం అపరా. అన్యాంతు పరా మే పరాం ఇది విద్ధి. వేరే ఏదైతే ఉన్నదో ఈ అపరా కాకుండా అది నా పరాప్రకృతి అని తెలుసుకో అన్నారు. నా పరాప్రకృతి అంటే కృష్ణుడు ఆ అవతార రూపంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ ఆకాశ వాయు అగ్ని మనస్సు అహంకారం ఇవన్నీ ఉన్నాయి చూసా, ఇది నా అపరాప్రకృతి. కానీ ఇంకొక ప్రకృతి ఉంది, అది నా పరాప్రకృతి. ఏమిటది తెలుసా? చెప్తున్నారు రెండో లైన్లో చెప్తున్నారు, పరాప్రకృతి లక్షణం జీవభూతాం యయా ఇదం ధార్యతే జగత్. హే మహాబాహో, హే అర్జున, అప్పుడప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నాను. మహాబాహో అంటే దీర్ఘమైనటువంటి బాహులు కలిగినటువంటి వాడా అని అర్థం. హే మహాబాహో అర్జున, పరాప్రకృతి అనేటువంటిది ఇది, దేని వలన అయితే ఈ జగత్తంతా కూడా నిలిచి ఉన్నదో, యయా దేని చేతనైతే ఈ జగత్తంతా కూడా, జగత్ ధార్యతే, ధార్యతే అంటే నిలిచి ఉన్నదో, సస్టైనింగ్ అని అర్థం, నిలిచి ఉన్నదో. దేని వలన అయితే నిలిచి ఉన్నదో అంటే నాకేం కనపడటం లేదు పరాప్రకృతి అన్నాడు. జీవభూతాం, జీవులలో జీవరూపంగా, జీవయతి అంటే అచేతనంగా ఏదైతే ఉందో అచేతనాన్ని పరాప్రకృతిగా గ్రహించన్నాడు. జీవభూతాం అంటే జీవింపజేస్తున్నటువంటి భూతాలంటే ఏమిటి, ఈ ప్రాణులన్నింటినీ కూడా. పంచభూతాలైనప్పటికీ కూడా ఇందులో చేతనం ఉంది చూసావా, అది పరాప్రకృతి అని తెలుసుకో అన్నారు. ఇప్పుడు ఈ క్లిప్ ఉన్న చూడండి, ఇది పరాప్రకృతి కాదు, ఇందులో జీవభూతం లేదు, ప్రాణం చేతనం లేదు ఇందులో, ఇది అపరాప్రకృతి. పరాప్రకృతి వ్యక్తం కావడానికి మనస్సు లేదు ఇందులో, సూక్ష్మ శరీరం లేదు, అందుకని ఇది అపరాప్రకృతి ప్రధానం. కానీ ఈ శరీరంలో అపరాప్రకృతి పరాప్రకృతి రెండు వ్యక్తం అవుతున్నాయి. పరాప్రకృతి అంటే చేతనం, జీవ అంటే జీవు ప్రాణధారణి. జీవ అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా మనకు, ప్రాణం ఉన్న వాటిని జీవ అంటాం, జీవు ప్రాణధారణి. ప్రాణం ఎట్లా వచ్చింది, ప్రాణం కూడా పంచభూతాలతో చేయబడిందే కదా, జడం కదా, అపరాప్రకృతి కదా. ఎలా కదులుతున్నది ఈ శరీరం, ఈ చేతులు కాళ్ళు కళ్ళు అన్ని పనిచేస్తున్నాయి. ఆ చేతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే అదే జీవభూతాం చైతన్యం. ఆ పరాప్రకృతి చైతన్యం ఈ యొక్క అపరాప్రకృతి అయినటువంటి శరీరం మనస్సు బుద్ధి అహంకారంలో వ్యక్తమవుతున్నది. ఉదాహరణకి అది అర్థం చేసుకోవాలంటే మన ముఖం అన్ని చోట్ల కనపడదు. ఇక్కడ చూసుకుంటే మన ముఖం కనపడుతుందా, డెస్క్ మీద కింద చూస్తే కనపడుతుందా, కనపడదు. ఆ గ్లాస్లో చూస్తే కొంచెంగా కనపడుతుంది, ఇంకా అద్దంలో చూస్తే చక్కగా కనపడుతుంది, పాలిష్డ్ సర్ఫేస్ అయితే కనపడుతుంది, అవునా. ఎందుకని అన్ని చోట్ల కనపడదు మన ముఖం, ఆ యొక్క మీడియం ఉండాలి, సరి అయిన మీడియం ఉంటే రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ రిఫ్లెక్ట్ అయితేనే మనకు కనపడుతుంది. అదేవిధంగా మనస్సు పాలిష్డ్ అంటే మనస్సు చాలా రిఫైన్డ్ మ్యాటర్. అన్ని చోట్ల మన ముఖం కనపడదు, అద్దంలో కనపడినట్లే ఈ పరాప్రకృతి చేతనం అనేటువంటిది అన్ని చోట్ల వ్యక్తం కాదు. ఇప్పుడు మన ముఖాలు అన్ని కూడా అద్దం లాంటివి అయితే ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ఈ ముఖం అద్దం అనుకోండి, మీరు నన్ను చూడరు, మీ ముఖమే చూసుకుంటారు. ఎప్పుడు చెప్పాలి ఈ ఉదాహరణ, నేను ఫస్ట్ టైం చెప్తున్నా. ఇప్పుడు నేను అద్దంలాగా ఉండదు అనుకోండి, రిఫైన్ మ్యాటర్ అయితే మీ ముఖమే కనపడుతుంది, నా ముఖం మీకు కనపడదు సహజంగా. కనుక ఆ అద్దం అనేటువంటిది చాలా పాలిష్డ్ రిఫైన్, అది మామూలుగా వెనక పూత లేకపోతే మళ్ళీ కనపడదు. ఇప్పుడు దానికి వెనకాల పూత లేదు, అదేదో పూస్తారు వెనకాల అద్దానికి, ఆ గ్లాస్కి అది తెచ్చి పుయ్యండి వెనకాల, చక్కగా కనపడుతుంది ముఖం. మన మనస్సు కూడా అద్దం లాంటిది, అందుకనే మన వాళ్ళు చెప్తుంటారు నా మనసు అద్దం లాంటిదండి అంటుంటారు. అసలు మనసు ఎక్కడుందో తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు, దానికి రూపం లేదు, పెద్ద చూసినట్టుగా చెప్తాడు అద్దం లాంటిదండి నా మనస్సు అన్నాడు. ఎవరి మనస్సు వాళ్ళకి అద్దం లాంటిదే అంటే ఏమిటి అక్కడ అర్థం అంటే, చైతన్యాన్ని ప్రతిఫలింపజేసి చిదాభాసంగా అక్కడ వ్యక్తమవి ఆ మనస్సు చేతనమవుతుంది. ఆ మనస్సు జడమైనటువంటి మనస్సు చేతనమవుతుంది. యంత్రారూఢాని మాయయ, కీ ఇచ్చామనుకోండి బొమ్మ ఏం చేస్తుంది, కదులుతుంది, కీ ఇవ్వగానే కదులుతుంది, మళ్ళీ కీ అయిపోగానే అయిపోతుంది. ఈ చైతన్యం ఈ మనస్సుకి కీ ఇచ్చినట్లే, అంటే తన యొక్క చేతనత్వాన్ని ఈ మనస్సు అప్పు తీసుకుంటుంది. ఈ మనస్సు అప్పు తీసుకోవడం అంటే ఏమిటి, మీ ముఖం ఎట్లాగైతే అద్దంలో పడినట్లే మీ ముఖం అక్కడ కనపడుతుందా లేదా, అదేవిధంగా ఈ ఉనికి ఎరుక అనేది ఈ మనస్సు అప్పు తీసుకుంటుంది, తీసుకొని అది కూడా చైతన్యం అయిపోతుంది, పనిచేయడం మొదలు పెడుతుంది. అది పనిచేస్తూ ఏం చేస్తుందంటే, ఈ శరీరం జడమైన శరీరం ఉంది చూసారా, దీన్ని పనిచేసేటట్టు చేస్తుంది. కొంతమంది అప్పు తీసుకొని మిగతా వాళ్ళకి అప్పిస్తుంటారు, అప్పు తీసుకొని ఒక ఆయన దగ్గర, ఈ అప్పు తీసుకున్న వాడు ఇంకొకడికి అప్పిస్తుంటాడు. అదే విధంగా ఈ మనస్సు ఏం చేస్తుందంటే, ఇక్కడ ఆత్మ చైతన్యాన్ని నుంచి అంతటా ఉన్న చైతన్యాన్ని తను వ్యక్తం చేసుకుంటూ అంటే ప్రతిఫలిస్తుంటుంటే ఇందులో చైతన్యం అయిపోయి తన చైతన్యం అప్పు తీసుకున్న చైతన్యంతో ఈ జడ శరీరాన్ని పనిచేయిస్తుంది. అర్థమైందా? కారు వస్తుందండి, కారు వస్తుంది అంటాడు. కారు ఎట్లా వస్తుంది? దానంతటా అది వస్తుందా? డ్రైవర్ కూర్చుంటే స్టీరింగ్ ముందు వస్తుంది, లేకపోతే రాదు. వ్యక్తి కూడా జడమైనటువంటి కారు లాంటి వాడు. ఆ చైతన్యం అనేటువంటిది ఎక్కడైతే ప్రతిఫలిస్తున్నదో మనస్సులో, అది డ్రైవర్ లాంటిది, ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నది. ఈ సంగతి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. జడమైన శరీరం పనిచేయదు, జడమైన మనస్సు పనిచేయదు. శరీరం వచ్చి చైతన్యాన్ని నేరుగా తీసుకోలేదు, శరీరం మనస్సు ద్వారా చైతన్యాన్ని తీసుకొని కదులుతున్నది, వ్రాస్తున్నది, మాట్లాడుతున్నది, చూస్తున్నది, కళ్ళు ఆర్పుతున్నది. ఎక్కడి నుంచి తీసుకుంది చైతన్యాన్ని? మనస్సు నుంచి. మనస్సు ఎక్కడి నుంచి తీసుకుంది? ఆత్మ నుంచి. తీసుకోనంటే తీసుకోవక్కర్లేదు, దాని యొక్క సమక్షంలో అది ఏర్పడుతుంది. ఆ చైతన్యం అక్కడ ఏర్పడి దీన్ని పనిచేస్తుంది. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతుంది, ఎంతో సేపు పట్టదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు. ఉదాహరణ చెప్పాలంటే, చంద్రుడికి చంద్రకాంతి స్వయంగా లేదు, చంద్రుడు ఛాయాగ్రహం. చంద్రుడు సూర్యకాంతిని అప్పు తీసుకొని చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు సూర్యుడి నుంచి కాంతిని తీసుకొని ఆ సూర్యకాంతి ఎప్పుడైతే చంద్రుడి మీద పడిందో దాన్ని చంద్రకాంతి అన్నాం. పౌర్ణమి రోజు చంద్రుడు తన కాంతితో భూమిని ప్రకాశింపజేస్తున్నాడు. భూమి ఎలా ప్రకాశిస్తుంది రాత్రిపూట? చంద్రుడి వల్ల, పూర్ణ చంద్రుడి వల్ల. చంద్రుడు స్వయంగా నేరుగా ప్రకాశింపజేస్తున్నాడా? లేదు. ఆ సంగతి మనకు తెలియడానికి 60-50 ఏళ్ళు పడుతున్నది. చంద్రుడికి స్వయంగా ప్రకాశం లేదని చెప్పడానికి నాథుడు దొరకాలి కదా, గురువు దొరకాలి కదా, అమ్మా నాన్నలకి తెలియదు కదా ఇవన్నీ. ఇవాళ పౌర్ణమి అండి, పౌర్ణమి. పౌర్ణమి ఎక్కడుంది? అది సూర్యకాంతి, చంద్రకాంతిగా మనం చెప్పుకుంటున్నాం. కానీ సూర్యుడు రాత్రిపూట ప్రకాశింపజేయలేడు, చంద్రుడి ద్వారా ప్రకాశింపజేస్తాడు. అదే విధంగా మన మనస్సు కూడా చంద్రుడి లాంటిది. మనసో దేవత చంద్రమా అనుకోకుండా అది కూడా కలిసిపోయింది చూడండి. మనసు యొక్క అధిష్టాన దేవత చంద్రుడు, అది వేరే విషయం, తర్వాత చూద్దాం. కనుక చంద్రుడు లాగానే మన మనస్సు కూడా చైతన్యాన్ని సూర్యుడి నుంచి తీసుకున్నట్లుగా చంద్రుడు కాంతిని, మన మనస్సు చంద్రుడి లాంటి మనస్సు ఆత్మ అనే సూర్యుడిని మించి చైతన్యాన్ని తీసుకోవడం ప్రశ్న లేదు. భూమి పగటిపూట సూర్యకాంతిని తీసుకుంటుందా చెప్పండి? పగటిపూట మనకు సూర్యకాంతి వలన అన్ని తెలుస్తున్నాయి కదా, సూర్యకాంతిని తీసుకుంటున్నదా భూమి? తీసుకోవడం లే. సూర్యుడు ఇస్తున్నాడా? ఆయన ఇవ్వడం లేదు, ఇది తీసుకోవడం లేదు. మరి ఎట్లా పడుతున్నది కాంతి అంటే, ఆయన సమక్షంలో అన్నీ కనపడుతున్నాయి. అర్థమైంది కదా? ఇది అర్థం కాకుండా ఎట్లా ఉంటుంది స్వామిని? చిన్న విషయం అది, చిన్న విషయమే అది తెలుస్తూ. అదే విధంగా ఇక్కడ కూడా ఆలోచించండి, ఆత్మ సూర్యుడిలాగా అంతటా ప్రకాశిస్తున్నట్లుగా ఆత్మ చైతన్యం ఉన్నది. ఆ చైతన్యాన్ని ఈ మనస్సు తీసుకుంటున్నట్లుగా ఆ దాని సమక్షంలో చైతన్యం ఇక్కడ వ్యక్తమవుతున్నది. ఎవరికి? ఎక్కడ? నా మనస్సులో. ఆ చైతన్యమే పరాప్రకృతి. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ జగత్తును ధరించిందంతా ఎవరంటే సత్ చిత్తే. సద్రూపంగా చిద్రూపంగా వ్యక్తమవుతుంది అర్జున, ఇది నా పరాప్రకృతి అన్నారు. ఇదే ఉపనిషత్తుల్లో చెప్తారు, తదేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య. తైత్తిరీయ ఉపనిషత్తులో చూసాం, ఈ ఆత్మ చైతన్యమే ఈ యొక్క మాయా అపరా ప్రకృతిలో ప్రవేశిస్తుంది, ప్రవేశించి తానే ఈ అంతా కూడా పనిచేయిస్తుంది అని చెప్పారు ఆ ఉపనిషత్తులోదే. ఇక్కడ నేను ఇలా చెప్తున్నారు, అది విషయం. కనుక పంచకోశాల స్థూల శరీరం, ప్రాణమయ కోశ, మనోమయ కోశ అండ్ విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ, ఆత్మ చైతన్యం. సో ఆత్మ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం, చిదాభాస, దాన్ని జీవుడు అంటాం. ఇప్పుడు ఈ జీవుడు ప్రతిబింబించే ఆత్మ, ఆ ఆత్మ కంటే వేరా? మీ ముఖం అద్దంలో చూసుకుంటున్నారు ప్రతిబింబ ముఖం, ఆ ముఖం మీకంటే వేరా? కాదు. అది సత్యమా? కాదు. మీకంటే వేరు కాదు, అది మీ ముఖము కాదు. ఐడెంటికల్ కాదు, డిఫరెన్స్ కాదు. ఏంటి, ఒకరు ఒక క్లాస్కి అర్థం తెచ్చుకోండి వచ్చేటప్పుడు. అదే చూసుకున్నారు, చూసారా? ప్రాక్టికల్ లెసన్. కనపడుతుందా మీ ముఖం? కనపడలేదండి. ఎక్కడో ఉన్నా ఉందా? మీ అర్థం మీరు తెచ్చుకోండి, నా అర్థం చూసుకుంటా. ఓకే, ఈ ముఖము నా ముఖం కంటే వేరు కాదు, ఆ ముఖం నేను కాదు. నెయిదర్ ఇట్ ఈజ్ ఐడెంటికల్ నార్ డిఫరెంట్ ఫ్రమ్ మీ, నెయిదర్ ఇట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ నార్ ఐడెంటికల్ విత్ మీ. అంటే అది నేను కాదు, అది నాకంటే వేరు కాదు నా ముఖం. అర్థమైంది కదా? చూస్తున్నట్టుగా అనుకోండి, ఇప్పుడు మీరు మీ అద్దంలో చూస్తున్న ముఖం ఇది మీకంటే వేరు కాదు, అది మీరు కాదు. అర్థమైందా? కరెక్ట్, జ్ఞాపకం వచ్చింది. ఓకే, అదే విధంగా మనస్సు అనే అద్దంలో ప్రతిఫలిస్తున్న, ప్రతిబింబిస్తున్నటువంటి చైతన్యం, పరాప్రకృతి చైతన్యం, సత్తు చిత్తు, ఆ యొక్క చిదాభాస అనే జీవుడు అన్నాం. ఆ జీవరూపంగా నేను ఉన్నాను, పరాప్రకృతిని నేను అక్కడ వ్యక్తమవుతున్నాను. అది నాకంటే వేరు కాదు, అది నేను కాదు. అర్థమైందా? జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. దేని వలనైతే ఈ జగత్తు ఉన్నదో, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ఆ చిదాభాసమే. ఆ చిదాభాసమే మనసులో వ్యక్తమయ్యి, ఆ మనసుని చైతన్యం చేసి, ఆ మనసు శరీరాన్ని చైతన్యం చేసి, శరీరాన్ని పనిచేయిస్తున్నది. కనుక నేను ఉన్నాను, ఇక్కడ మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఎప్పుడైతే ఆ మనస్సు, సూక్ష్మ శరీరం, ఈ స్థూల శరీరం వేరైపోతాయో, ఆ చిదాభాసం ఏర్పడదు అక్కడ. అప్పుడు ఆ శరీరం మరణించినట్లు. అద్దం పోయినంత మాత్రాన మీ ముఖం పోదు కదా. అద్దం పోతే ఏం పోతుంది? ప్రతిబింబ ముఖం పోతుంది. ప్రతిబింబ ముఖం పోతే ఏడుస్తారా? ఏడవరు కదా. ఎందుకని? నా తలక ఇక్కడే ఉంది, పోలే, అందుకని ఏడవదు. ఇది బాగా తెలుసు. అదేవిధంగా శాస్త్రం చెప్తుంది, ఈ స్థూల శరీరం, ఆ మనస్సు అనే సూక్ష్మ శరీరం వేరైనప్పుడు, ప్రారంభం అయిపోగానే వేరైనప్పుడు, ఈ ప్రతిబింబ చైతన్యం లభించదు. ఆ ప్రతిబింబ చైతన్యం ఏమైపోతుందంటే ఈ చైతన్యంలోనే కలిసిపోతుంది. అంతా ఉన్నటువంటి చైతన్యంలో కలిసిపోయి ఈ నేను, అహంకారం, బుద్ధి, మనస్సు అనేటువంటి పనిచేయం. అది మరణం. స్థూల సూక్ష్మ శరీర వియోగ మరణం. స్థూల సూక్ష్మ శరీర సంయోగ జననం. ఎందుకంటే చిదాభాసం ఏర్పడుతుంది అక్కడ, అక్కడ పనిచేస్తుంది. ఇంత ఉంది శ్లోకంలో. ఇప్పుడు ఆ ప్రతిబింబ ముఖం నాదా కాదా? నాకంటే వేరా? నాకంటే వేరైనప్పటికీ కూడా అది ఐడెంటికల్. రిఫ్లెక్టెడ్ ఫేస్ ఇస్ ఐడెంటికల్ విత్ మై ఒరిజినల్ ఫేస్ ఆర్ నాట్. నేను ఎట్లా ఉంటే ఆ ముఖం అలా ఉందా లేదా? అప్పుడు అది నేను ఒకటే కాదా? ఒకటే ఎట్లా కాకుండా పోతానో, అది ఒకటి, నేను ఒకటే. అది నిజం కాకపోయినా కూడా నేను అది ఒకటే. ఇప్పుడు రెండున్నాయా? ఫేసులు ఒకటే. ఈ జీవాత్మ అక్కడ ఈ శరీరంలో కూడా అంతటా ఉండబట్టి ఇక్కడ ఉన్నది. ఇందులో కూడా ఇప్పుడు ఎంత అక్కడంటే ముఖం అంత అద్దం దూరంగా ఉన్నాయండి, ఇక్కడ దూరంగా లేదు. అది తేడా. ఉదాహరణకి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ అద్దం ఉంది, ముఖం ఇక్కడ ఉన్నది. కానీ అద్దం అంతటా లేదు, ముఖం అంతటా లేదు, కానీ చైతన్యం అంతటా ఉన్నది. అంతటా ఉండడం వల్ల మనస్సులో వ్యక్తమవుతుంది, ఆ మనసులో వ్యక్తమవుతుంది, ఆ మనసులో వ్యక్తమవుతుంది, అన్నిట్లో వ్యక్తమవుతున్నది. ఈ విషయాన్ని, ఎంత గంభీరమైన విషయాన్ని కృష్ణ పరమాత్మ ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నారు. ఏం చెప్పేశారు, ఏమన్నారు చూడండి? అపరియమితం స్వన్యాం అపరా ఇయం అన్యత్ అన్నారు. ప్రకృతి పరాం విద్ధి, ఈ పరాప్రకృతి జీవభూతాం మహాబాహో, జీవ రూపంలో ఉన్నాను, చిదాభాసాన్నిచ్చి పరాప్రకృతి వల్ల జీదాభాస ఉన్నదా లేకపోతే స్వతహాగా ఉన్నదా? సొంతగా లేదు కదా. కనుక ఆ జీవుడెవరు? పరాప్రకృతి నిర్గుణ చైతన్యమే. చూసారా, అది వేరు కాదు. తర్వాత శ్లోకం చెప్తున్నారు,
ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా.
ఈ ఒక్క శ్లోకం, ఐదు శ్లోకం అర్థం చేసుకోవాలి, చెప్పాలి అంటేనే 10 ఉపనిషత్తులు చదివి ఉండాలి. 10 ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకుని జీర్ణం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ శ్లోకానికి అర్థం చెప్పగలరు. వాళ్ళు చెప్తేనే అది కరెక్ట్ అవుతుంది, ఇంకెవరు చెప్పినా కరెక్ట్ కావడానికి వీలు లేదు. అందుకని భగవద్గీత మనం ఎవరికైనా చెప్పాలంటే ముందు 10 ఉపనిషత్తులు చదివి రావాలి. అర్థమైందా? అప్పుడే ఆ గురువు నిజమైన గురువు. అందుకని అందరి దగ్గర చదవకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు చదవకూడదు? చదువుతాం, ఏదో కాలక్షేపానికి చదువుతాం, అర్థమైనట్టుగా ఉంటుంది, ఏదో పుణ్య కార్యం జరుగుతుందే. కానీ 10 ఉపనిషత్తులు చదవనిదే ఆ శ్లోకానికి అర్థం చెప్పలేము, చెప్పినా పూర్తిగా చెప్పలేము. ఆ దాంట్లో తాదాత్మ్యం కావాలి. ఆ సత్యంలో తాదాత్మ్యం అయిన వాళ్ళే చెప్పగలుగుతారు, అప్పుడే అవతల వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అందుకని మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. ఏ చాప్టర్? యతతామపి సిద్ధ. ఈ చాప్టర్ లోని ఎన్నో శ్లోకం, 3వ శ్లోకం, అంతలోనే మర్చిపోకూడదు. పోయిన వారమే చెప్పాను. అందుకని చాలా చాలా అంటే టర్స్ శ్లోకాస్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, ఈ శ్లోకం, ఈ శ్లోకంలో సర్వాణి భూతాని ఉపధారయ, ఈ యొక్క జీవరాశులు, ఈ వస్తువులు, ఈ చూసేవన్నీ కూడా ఏతద్యోనీని, ఈ అపరాప్రకృతి పరాప్రకృతి నుంచే వచ్చినై అంటున్నారు. ఏతద్యోనీని, ఈ పరాప్రకృతి దాని యొక్క ఉపాదాన కారణంగా అని అర్థం. యోని అంటే ఇక్కడ కారణం అని అర్థం, ఉపాదాన కారణం. కనుక కృష్ణ పరమాత్మ ఇప్పుడు పరాప్రకృతి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. నా అపరాప్రకృతితో నేనే ఈ అపరాప్రకృతిని పనిచేయిస్తున్నాను. ఈ సృష్టికి ప్రభవ, ఈ సృష్టికి ప్రళయ అహం, నేను ఈ సృష్టికి, ఈ యొక్క ప్రళయానికి నేనే కారణం అంటున్నారు. అది ఎలా అర్థం చేసుకోవాలి? వచ్చేవారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.